బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళొచ్చుగా.
ఈయన రోజు యజ్ఞములు చేస్తున్నప్పుడు దొంగలు నాశనం అయిపోదురుగాక, రాక్షసులు నశించిపోదురుగాక, లోకంలో ధర్మ సంస్థాపన అవుగాక అని మంత్రం చెప్పేవాట. దస్యు నివారణార్థం, దస్యులు అంటే దొంగలు అనమాట, దొంగలు నాశనం అయిపోదురుగాక, రక్షో నివారణార్థం, రాక్షసులు నాశనం అవడం కోసం నేను యజ్ఞం చేస్తున్నాను అనేవాడు. ఈయన మంత్రాలు చాలా గట్టివి, ఈయన దగ్గర నిగ్రహం ఉంది, శక్తి కలిగిన వాడు. ఈ మహానుభావుడి తపశ్శక్తి వల్ల, ఈయన సంకల్పం వల్ల ఈయన మంత్రం చదవగానే రాక్షసులకి దెబ్బలు తగిలి, రాక్షసులకి దొంగతనం పారేది కాదు. అక్కడితో అవలేదు, రాక్షసులు నాశనం అయిపోయారు, దొంగలు నాశనం అయిపోయేవారు. ఈ దొంగలు రాక్షసులు రాజులకి దొరికేవారు, దాంతో రాజులు ఈ దొంగలు పెట్టుకుని జైల్లో పెడుతున్నారు, ఉరి తీసుకున్నారు. అందుకని దొంగలకు భయం వేసింది. ఈ దుర్మార్గుడు ఈ బ్రాహ్మణుడు రోజు యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞం చేసి దొంగలను నాశనం చేస్తున్నాడు, కాబట్టి వీడిని మనం చంపేద్దాం అన్నారట. కానీ వాళ్ళలో కొందరు అన్నారు, తప్పు తప్పు, యజ్ఞాలు చేసే బ్రాహ్మణుడు పొరపాటు కూడా చంపకూడదు. ఆ రోజుల్లో కూడా ఔచిత్యంట, మరీ బొత్తిగా పాత బస్తీ దొరకాడు కదా కదండి వాళ్ళు. అందుకని పొరపాటు వాడితే ఆడి చెప్పి బ్రహ్మహత్యాపాపం మనందుకు తుట్టుకోవడం, వాడు యజ్ఞములు చేస్తే మనం దొంగలు నాశనం అవుతున్నాం, దొంగలు నాశనం కాకుండా ఉండాలంటే వాడు యజ్ఞం చేయకూడదు, యజ్ఞం చేయకుండా ఉండాలి అంటే వాడు ఆవును ఎత్తుకుపోవాలి అనుకుని వాళ్ళు ఆవు ఎత్తుకుపోయారు. ఈ ఆవును ఎత్తుకుపోతే నేను రేపటి యజ్ఞం చేయలేనని, దానివల్ల వాళ్ళకి లాభమని వాళ్ళు అవన్నీ చేశారు. నాకు ఆవు కావాలి, నేను యజ్ఞం చేయాలి, లోకంలో ధర్మ సంస్థాపన జరగాలి, ఈ పని నువ్వే చేయాలి. తొందరగా వెళ్ళి ధనుర్బాణాలు ధరించిన ఆ దుర్మార్గుల్ని వధించు, నా ఆవు నాకు ఇయ్యి అంటే, మీరు అన్నది నిజమేనండి, ఆవుని రక్షించి మీకు ఇవ్వాలి, కానీ నా ధనుస్సేమో ధర్మరాజు గారి ఇంట్లో ఉంది. ధర్మరాజు గారు ద్రౌపదితో రాత్రిపూట ఆ మందిరంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళకూడదని మేము శపథం చేస్తున్నాం. ఎలాగ అన్నాడు, నాయన ఆవుని రక్షించు, నా ఆవు నాకు ఇప్పించు అని నేను ప్రాధాన్యపడుతున్నాను, నువ్వేమో నియమం అంటావు. బాబు, ఆ నియమం కంటే గోబ్రాహ్మణ రక్షణ చాలా అవసరము అన్నాడు బండియ్య. అప్పుడు అర్జునుడు ఆలోచించి, శపథం పోతే మహాయజ్ఞం సంవత్సరం తీర్థయాత్రలు చేస్తాం అంతే కదా, కానీ ఈయన మాట మన్నించకపోతే ఒకటి ఒక మహాత్ముడికి అన్యాయం చేసినట్టు అవుతుంది, పైగా దుర్మార్గులు దొంగలు ఆవుని పట్టుకుని చంపు తింటారు, గోహత్యా పాపం జరుగుతుంది, ఆ పాపంలో నేను పాలు పంచుకున్నవాడిని అవుతాను. ఏమైనా గోవిప్రరక్షణ తక్షణ కర్తవ్యం మరుకుని ధర్మరాజు మనసులో దండం పెట్టుకుని ఆ భవనంలో ప్రవేశించి ఆయుధాగారంలో చేరి గాంధీవాన్ని బాణాలని తీసుకుని ఈ బ్రాహ్మణి వెంట వెళ్ళి కేకారణ్యంలో పారిపోతున్న దొంగల్ని నిలవండి నిలవండి అని వాళ్ళని యుద్ధాన్ని పిలిస్తే వాడు కూడా యుద్ధానికి వచ్చారు. వాడు 1000 మంది ఉన్నారట, ఏకంగా వాళ్ళ దగ్గర వాయించి బాణాలు అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి, వాడు కూడా సామాన్యుడు కాదు. ఘోర యుద్ధం చేసి అర్జునుడు వాళ్ళ చంపి పారేశాడు, ఆవుని తీసుకొచ్చి విప్రుడికి ఇచ్చాడు. పురొద్దుటే వెళ్ళి అన్నగారి కాళ్ళ మీద పడ్డాడు. అన్నయ్యో అయ్యి అన్నట్టు, ఏమిటి పొద్దున్న వచ్చి కాళ్ళు కొట్టుకున్నామంటే ఏం చేయను, మనం చేసుకున్న శపథాన్ని నేను ఉల్లంఘించవలసి వచ్చింది, రాత్రి ఒక విప్రుడి గోవుని రక్షించడం కోసం నీ మందిరంలో ప్రవేశించాను, అపచారం చేశాను, ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా సంవత్సర కాలం తీర్థయాత్రలు చేస్తానన్నాడు. నాయన నువ్వు లేకపోతే ఏడాది పాటు నేను ఉండలేనరా బాబు, నీ ఇబ్బంది ఉంటుంది, పైగా నువ్వు చేసింది తప్పే ఉంది, అనవసరముగా మందిరములో ప్రవేశించడం దోషమన్నాను, కానీ అత్యావశ్యక స్థితిలో ప్రవేశించకూడదని నేను అనలేదుగా. శపథం అంటే ఆ శపథం వల్ల ఉపయోగం ఉండాలి. ఏ గోవు విప్రుడో చచ్చిపోతుంటే వాళ్ళని రక్షించకుండా శపథం శపథం చేతులు కట్టుకుంటే ధర్మం ఎలా అవుతుంది, కాబట్టి నువ్వు చేసింది ధర్మం, ధర్మమే గొప్ప తీర్థం, కాబట్టి వేరే తీర్థయాత్రలకు వెళ్ళవద్దు అన్నాడు ధర్మరాజు. ఏమైనా ఇవాళ నేను తీర్థయాత్రలకు వెళ్ళకపోతే నీకు నాకు చరిత్రలో మాయని మచ్చోటి మిగులుతుంది. జనమే ఉంటారు తెలుసా, ఆవిడ శపథాలు చేస్తారు కానీ ఇతరుల కోసం శపథాలు తప్ప తమ దగ్గరకు వచ్చేసరికి మాత్రం నీతులు తప్పుతారు, గోతులు తీస్తారు అంటారు. అన్నదమ్ములు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో తీర్థయాత్రలు చెయ్యలేదు, వీళ్ళకి దగ్గర సత్యం లేదు, అసత్యవాదులు అంటారు. అభాండానికి ఎప్పుడూ కూడా మనం భయపడాల్సిందే. లోకం ఎంత గొప్పవాడి మీదైనా ఓ మిథ్యావాదం వేస్తుంది, ఒక అభాండం వేస్తుంది, అందులో మనలాంటి వాళ్ళ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. మీరు ఎప్పుడూ చూడండి, పనికి మన వాడు ఏదైనా చేసినా వాడు పట్టించుకుంటాడు, ఓ తాగుబోతాడు వాగితే ఎవడు పట్టించుకోడు. కానీ పద్మాగర్ గారు ఏం మాట్లాడినా అనుక్షణం ఇందులో ఏమున్నాయి అని వెతుకుతారు కొందరు, వాళ్ళ పనే అది. ఒకవేళ పొరపాటు ఏదైనా దొరుకుతుందేమో, దొరకపోయినా అందులో ఏదో ముక్కలు అవుతారులేండి, లాగే అక్కడి నుంచి పురాణాల పిచ్చికోతల అని ధర్నాలు చేసేవాళ్ళు దొరకట్లా, ఆ మధ్యలో గాయం మీద వాళ్ళ పడతారు, పడితే మేమేం భయపడతాం లేండి అమ్మ, మహా అయితే వాళ్ళు అరుస్తారు, నాలుగు రోజులు అరుచుకుంటారు, మాకు ఇంకో పబ్లిసిటీ పెరుగుతుంది. ఎవరిని అరిస్తే లాభం ఏమిటో తెలుసా? పబ్లిసిటీ బాగా ఫ్రీగా చేసి పెడతారు వాళ్ళు. నువ్వు నశించాలి, నశించాలంటే వాడి మొహానిగా నశించాలంటే నశించిపోయే మంత్రశక్తే ఉంటే ఈ లోపం ఎప్పుడో నశన అయిపోతుంది. వాడికి అంత శక్తి ఎక్కడ నడిచింది? ఆ శక్తి కావాలంటే ఎంతో తపస్సు కావాలైనా వాడు అరుస్తాడు. అదంతే వాడు నశించాలి. ఏదో జందాబాద్ను ఒకడు, బుర్దాబాద్ను ఒకడు. ఈ జందాబాద్ లేదు, వాడు బుర్దాబాద్. హైదరాబాద్లో అరవండి, ఆ తురకాడంత అస్తారంలో వద్దాం, బుర్దాబాద్ అండి. వాడు ఏం రావట్లేదే. కాబట్టి వాడు నశించాలంటే ఓ పాపాత్ముడు నీకు ఎంత తపశ్శక్తి కావాలి? ఎందుకు చెబుతున్నానంటే మహాత్ముల దగ్గర కొంచెం పలుకుబడి పెరుగుతుందంటే, వాడి తీసుకొస్తుందంటే, వాడిని ఎలా పడగొడదామా అని కాసు కూర్చునే వాడు ఎప్పుడు ఉంటాడు. మనం మహాత్ములు అనిపించుకోవాలంటే మనం సత్యం మీద నిలబడాలి. నేను తీర్థయాత్రలు చేస్తానని అన్నను ఒప్పించి తీర్థయాత్రలు ఒంటరిగా చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానులు పండితులు ఒంటరిగా వెళ్ళొచ్చారట. తక్కిన వాళ్ళు ఎవరైనా సరే లౌకిక ప్రాణులు, సాధకులైన శిష్యులు గురువులతో కలిసి తీర్థయాత్ర చేయాలి. పండిత ఈ సహా పండితులతో కలిసి తీర్థయాత్రలు చేయాలి. అర్జునుడు నిజానికి జ్ఞానే, అయినా ఆయన తీర్థయాత్రలు చేయడానికి 1000 మంది మహానుభావులైన పురోహితుల్ని, పండితుల్ని వెంట పెట్టుకున్నాడు. కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకున్నాడు. దారిలో దాన ధర్మాలు చేయడానికి కావలసిన బంగారం వెంట పెట్టుకున్నాడు. ఇవన్నీ వెంట పెట్టుకుని అర్జునుడు సంవత్సర కాలం తీర్థయాత్ర చేశాడు. అర్జునుడికి అసలు పేరు నరుడు. అంటే మనం, మనందరం అర్జునులమే. మానవులం అందరం, నరులం అందరం తీర్థయాత్రలు చేయాలి. చేసేటప్పుడు అర్జునుడిలాగా నియమాలు పాటించాలి. ఇలా నరుడు తీర్థయాత్ర చేస్తే వాడు నారాయణుడిలో కలుస్తాడని ఇందులో ఇంకో అంతరార్థం. భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే, వాడు దేవుడైనా కొంతకాలం బతుకుతున్నాడు కనుక, కొంతకాలం మానవ దేహంలో ఉన్నాడు కనుక వాడు జీవుడే. అందువల్ల జీవుడిగా పుట్టిన వాడు తీర్థయాత్రలు చెయ్యాలి అని అర్జునుడు మనకు సందేశం ఇచ్చాడు. ఇది కృష్ణుడి యొక్క సంకల్ప బలం. ఇప్పుడు ఇవాళ మనం అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరడం వరకు చెప్పుకున్నాం. ఇందులో ఆయన ఏమేం ఘనకార్యాలు చేశాడు, ఇంకా అందులో ఆయన ఏం దాన ధర్మాలు చేశాడు, ఇందులో ఉన్న ఇంకా సూక్ష్మ విశేషాలు ఏమిటో రేపు కూడా మనం చెప్పుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా ఆ అర్జునుడి తీర్థయాత్రని మీరు తలుచుకోవాలని. ఆయన చేసినట్టే తీర్థయాత్రలు ఆనాడు అర్జునుడు పండితులతో చేశాడు, మీరు నాతో కలిసి తీర్థయాత్రలు చేసి ధరించాలని మంగళాశాసనం చేస్తున్నాను.